You are listening to Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం అక్టోబర్ 20, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ ఆర్జే భార్గవితో. మొబైల్ కనెక్షన్ల జారీకి పునః పరిశీలనకు తీసుకున్న ఆధార వివరాలు తొలగించాలి అని ఆ మధ్య సుప్రీంకోర్టు ఆదేశించడంతో అందరి దృష్టి టెలికాం సంస్థలపై పడింది. 2014 అక్టోబర్ నుంచి కొత్త మొబైల్ కనెక్షన్స్ జారీ సమయంలో ఆధార్ నమోదు చేయాలని, 2016 ఆగస్టు నుంచి ఆధార్ సహిత ఈ కేవైసీ అంటే మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి, నో యువర్ కస్టమర్ ద్వారా కొత్త కనెక్షన్స్ జారీ చేయొచ్చు అని టెలికాం సంస్థని టెలికాం విభాగం ఆదేశించింది. ఇప్పుడు మొబైల్ సంస్థల డేటా నుంచి వినియోగదారుల ఆధార్ వివరాలు తొలగించే ప్రణాళిక ఇవ్వాలని కోరింది. సో వినియోగదారులు ఏం చేయాలి అనే తికమకలో ఉండడం సర్వసాధారణం, దాని గురించి చెప్తాను. జస్ట్ అబ్జర్వ్ అండ్ ఇంప్లిమెంట్. మొబైల్ కనెక్షన్ పొందేందుకు దరఖాస్తు అంటే కస్టమర్ ఎక్విజిషన్ ఫామ్ నింపి, ఫోటో అతికించి, వ్యక్తిగత చిరునామా ధృవీకరణ పత్రాల నకళ్లను జత చేసి ఇవ్వాల్సి వచ్చేది. కనెక్షన్స్ ఎక్కువగా జారీ చేసేందుకు తగిన ధృవీకరణలు లేని వారికి వారి దరఖాస్తుతో ఇతరుల ధృవీకరణలు జత చేసిన విక్రేతలు ఎందరో, వీటిని నివారించేందుకు ధృవీకరణ పత్రాలు సరిచూసుకున్నాక కస్టమర్ కేర్ సెంటర్ నుంచి సంబంధిత సిమ్ కార్డు పొందిన వ్యక్తికి కాల్ చేసి వారు చెప్పిన వివరాలు అప్లికేషన్లో ఉన్నవి సరిపోతే సిమ్ యాక్టివేట్ చేసేవారు. ఎందుకు 3-4 రోజులు కూడా పట్టేది. టెలికాం సంస్థలకి ఖర్చు అధికమయ్యేది. నకిలీల నివారణ కోసం క్యాఫ్లో ఆధార్ నంబర్ లేదా ఆధార్ నమోదిత వివరాలు కూడా జత చేయాలి అని 2014 అక్టోబర్లో టెలికాం సంస్థలకు ఆదేశాలు అంది. తర్వాత ఆధార్ వేలిముద్ర ధృవీకరణతో ఇచ్చే 12 అంకెల సంఖ్య ఉంది కదా, దాని సహిత ఈ కేవైసీ ద్వారా సిమ్ కనెక్షన్ సత్వరం యాక్టివేట్ చేసే వీలును 2016 ఆగస్టులో కల్పించారు. ఆధార్ని జారీ చేసే UIDAI ధృవీకరించిన పరికరాల ద్వారానే వినియోగదారుల వేలిముద్రల్ని సేకరించాలి అనే నిబంధన విధించారు. అక్కడి నుంచి టెలికాం సంస్థలు అత్యంత వేగంగా కొత్త కనెక్షన్స్ మంజూరు చేయగలగడంతో పాటు ఇందుకయ్యే వ్యయం కూడా తగ్గింది. ఆధార్ సహిత ఈ కేవైసీ అమలుకు ముందు సేవలందించిన టెలికాం సంస్థలన్నీ క్యాప్ వివరాలతో కనెక్షన్స్ జారీ చేసినవే. అందువల్ల అత్యధిక ఖాతాదారుల వివరాలు పాత ధృవీకరణలతో వాటి వద్ద ఉన్నాయి. అదే రిలయన్స్ జియోను పరిశీలిస్తే ఈ కేవైసీ ద్వారానే కనెక్షన్స్ అన్ని జారీ చేసింది. కొత్త పద్ధతి అమల్లోకి వచ్చాక సేవలు ప్రారంభించడమే ఇందుకు కారణం. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ప్రకారం 2016 జూలైలోనే భారతీ ఎయిర్టెల్కు 25.68 కోట్ల కనెక్షన్స్ ఉన్నాయి. ఈ ఏడాది జూలై ఆఖరుకు కనెక్షన్స్ సంఖ్య 34.48 కోట్లు, అంటే 9 కోట్ల నికర కొత్త కనెక్షన్స్ జత చేరాయి. వీటిలో అత్యధికం ఈ కేవైసీ ద్వారా ఇచ్చినవే ఉంటాయి. అదే జియో తీసుకుంటే మొత్తం 22.70 కోట్లు ఈ కేవైసీ ద్వారా జారీ చేసినవే. ఇప్పుడు ఈ డేటా అంతా తొలగించి కొత్తగా ధృవీకరణలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు వ్యయ ప్రయాసలు తప్పవు. కంపెనీల వారీగా చందాదారుల సంఖ్య తీసుకుంటే కోట్లల్లో ఎయిర్టెల్ 2016 జూలై 31 నాటికి 25.68 ఉంటే 2018 జూలై 31 నాటికి 34.48గా ఉంది. అలాగే వోడాఫోన్ 19.22, ఐడియా 17.22, బిఎస్ఎన్ఎల్ 9.11, ఇలాగా జియో కొత్తగా 2018 నాటికి చూసుకుంటే 22.70గా నమోదైంది. ఇప్పుడు ఏం జరగచ్చు అంటే, ఇప్పటికే ఆధార్ సహిత ఈ కేవైసీ ద్వారా చందాదారులుగా మారిన వారి వివరాల నుంచి ఆధార్ వివరాలు పూర్తిగా తొలగించాల్సి వస్తుంది. ఇందుకు తగిన ప్రణాళికను టెలికాం సంస్థలు సమర్పించాలి. ఈ విషయమై తమ చందాదారులకు సంస్థలు సమాచారం ఇవ్వాల్సి ఉంది. కొత్తగా కేవైసీ రూపొందించాల్సి వస్తుంది. వీటికి ధృవీకరణలు జత చేసి అందించాలి. అయితే కొత్త కనెక్షన్ల జారీ ఆలస్యం కాకుండా ఎలక్ట్రానిక్ పద్ధతిలో పత్రాలను అప్లోడ్ చేసే వీలు కల్పిస్తారు అనే అభిప్రాయాన్ని టెలికాం సంస్థల అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కొత్త కేవైసీ నింపి ఫోటో, వ్యక్తిగత నివాస ధృవీకరణలను 6 నెలల్లోగా అందించాల్సి వస్తుంది. ఇందుకు టెలికాం విభాగం ఆమోదించినవి అనుమతిస్తారు. ఇది చేయకపోతే కనెక్షన్స్ రద్దు చేసే అవకాశం ఉంది అని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆధార్ ఇవ్వమని టెలికాం సంస్థలు కోరలేవు. ఇతర ధృవీకరణల పత్రాలు అడగాల్సి వస్తుంది. గతంలో వ్యక్తిగత ధృవీకరణకు అనుమతించిన పత్రాలు పాస్పోర్టు, లేకపోతే ఆయుధ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, ఫోటోతో కూడిన రేషన్ కార్డు, ప్రభుత్వ సంస్థల ధృవీకరణ, ఎంపీ, ఎమ్మెల్యే, గ్రూప్ ఏ గెజిటెడ్ అధికారి ధృవీకరించిన ఫోటోతో కూడిన పత్రం, ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల ధృవీకరణ, గ్రామ పంచాయతీ అధిపతి ధృవీకరణ, నెక్స్ట్ ఐటీ పాన్ కార్డు, ఫోటోతో ఉన్న క్రెడిట్ కార్డు, బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ పాస్బుక్, లేకపోతే భారత ప్రభుత్వం తపాల శాఖ జారీ చేసిన చిరునామా కార్డు, ఇలాంటివి అన్నమాట కొత్త కనెక్షన్కి పనికొస్తాయి ఇవన్నీ. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్న ఈ పత్రాలే కాక వీటి నీటి బిల్లు, ల్యాండ్ లైన్, టెలిఫోన్ బిల్లు, ఆదాయపు పన్ను మదింపు పత్రం, నమోదిత లీజ్ లేదా విక్రయ పత్రం వంటివి ఇవి కూడా అనుమతిస్తారన్నమాట ఈ పత్రాలు కూడా. నెక్స్ట్ ఆధార్ గుర్తింపుతో జారీ అయిన మొబైల్ నెంబర్స్ ని నిలిపివేయడం లేదు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ ధృవీకరణతో తీసుకున్న 50 కోట్ల మొబైల్ నెంబర్స్ ని నిలిపివేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, అటువంటి చర్యలేవి తీసుకోవడం లేదు అని టెలికమ్యూనికేషన్ల శాఖ, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థలు వెల్లడించాయి. గతంలో మొబైల్ వినియోగదారులు ఆధార్తో సిమ్ తీసుకుని ఉంటే దాన్ని ప్రత్యామ్నాయ గుర్తింపును సమర్పించి మార్చుకునే అవకాశం ఉందని, నంబర్ను నిలిపివేయకుండానే ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు అని యుఐడిఏఐ తెలిపింది. ప్రైవేటు కంపెనీలు ఆధార్ డేటాను వినియోగించరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం అందరికి తెలిసిందే కదా. సో డాట్ యుఐడిఏఐలు స్పందించాయి. కొత్తగా తీసుకునే సిమ్ కార్డ్స్ కి ఆధార్ ఈకేవైసీని తీసుకోవడం నిలిపివేయాలి అని ఆధార్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేగాని ఆధార్తో తీసుకున్న సిమ్స్ ని నిలిపివేయమని తీర్పులో ఎక్కడా లేదు అని కూడా యుఐడిఏఐ పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో వార్తలు పూర్తిగా నిరాధారమని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని తెలిపింది. టెలికాం వినియోగదారుల నుంచి తీసుకున్న ఈకేవైసీ వివరాలను తొలగించమని సుప్రీంకోర్టు ఆదేశించలేదు అని చెప్పింది. 6 నెలలకు పైగా గుర్తింపు వివరాలను ఉంచరాదు అని యుఐడిఏఐని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఇది టెలికాం కంపెనీస్ కి వర్తించదు అని స్పష్టం చేసింది. సో కస్టమర్స్ ఆధార్ గుర్తింపును ఇవ్వకూడదని భావిస్తే ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర కార్డ్స్తో కొత్తగా కేవైసీని పూర్తి చేసుకోవచ్చు అని, అయితే ఇది తప్పనిసరి కాదు అని కూడా యుఐడిఏఐ తెలిపింది. నెక్స్ట్ ప్రత్యామ్నాయ గుర్తింపు ఇస్తే గనక తొలగిస్తాము అని కాయి తెలియజేయడం జరిగింది అని కూడా వచ్చే వార్తలు. టెలికాం సంస్థల రికార్డ్స్ నుంచి ఆధార్ వివరాలు తొలగించాలని అనుకునే వినియోగదారులు ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలని సమర్పించాలి అని భారత టెలికాం ఆపరేటర్స్ సమాఖ్య కాయ్ కోరింది. సో ఈ ప్రక్రియలో మొబైల్ సేవలు నిలిపివేయమని స్పష్టం చేసింది. టెలికాం శాఖతో టెలికాం సంస్థలు భేటీ అయ్యాయి. సో ఆధార్ వివరాలు తొలగించాలి అనుకునే వినియోగదారులు ప్రత్యామ్నాయ గుర్తింపును సమర్పించాల్సిన అవసరం ఉంది అని కాయ్ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ పేర్కొన్నారు. డాట్ ఆదేశాలు నిబంధనలను టెలికాం ఆపరేటర్స్ ఎల్లప్పుడూ పాటిస్తారు అని, సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తున్నాము అని కూడా డాట్ తదుపరి ఆదేశాల కోసం ఎదురు చూస్తామని ఆయన అన్నారు. వినియోగదారుల గుర్తింపునికి ఆధార్ సులభమైన విధానం అని కూడా అభిప్రాయపడ్డారు. సో ఇష్టమైతే ఉంచుకోండి, లేకపోతే లేదు అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి ఇంకా మీ ఇష్టం, మీ చేతుల్లో పని అనమాట. అండ్ ఇలాగే ప్రియమైన మీతో కార్యక్రమంలో తీసుకున్న ఒక షార్ట్ బ్రేక్ వింటూనే ఉండండి. మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
తక తక తకన్ తకన్ నాటకం ఆడదాం, మహానాటకం, మరో నాటకం, అంతర్నాటకం. పట్టి కుమ్మి ప్రజ గుమ్మైపోయేలాగా నాటకం ఆడదాం, మహానాటకం, మరో నాటకం, అంతర్నాటకం. పేరంటే పేరా, ఘోరమైన పేరు, ఘోరెత్తే పేరు. ఏ వాడ, ఏ దాడ, గుడివాడ, బెదవాడ, వాడవాడ, గోడ గోడ. బ్యానర్ వేరే కమ్ కమ్ నాటకం ఆడదాం మహా నాటకం మరో నాటకం అంతర్నాటకం సోకులు నాదుకులు నీకు నీవే ఆటకత్తె బహుమతి నీదే అందరి కన్ను నీ మీదే ఆటకత్తె బహుమతి నీదే అందరి కన్ను నీ మీదే
ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం, ఇది నా స్వరం, నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ ఆర్జే భార్గవితో. దాదాపు 776,000 సైనికులు, మరికొన్ని వేల ఇతర సిబ్బంది. ఇది అమెరికాలోని ఓ ఆర్మీ సైనిక దళం బలం. ఆ సైనిక దళానికి ఇప్పుడు ఓ మహిళ కమాండర్గా వ్యవహరిస్తోంది. ఆమె పేరు లెఫ్టినెంట్ జనరల్ లారా జే రిచర్డ్సన్. యుఎస్ ఆర్మీ దళాల కమాండ్ ఫార్స్కామ్ బాధ్యతలు తాజాగా చేపట్టింది ఆమె. అక్కడి ఆర్మీకి ఓ మహిళ రావడం మొదటిసారి కావచ్చు. లారాకి మాత్రం ఈ పదవి కొత్త కాదు. ఆమె అమెరికా ఆర్మీలో 1986 నుంచి పనిచేస్తోంది. 2012 అమెరికాస్ ఫస్ట్ టీమ్కి మొదటి మహిళా డిప్యూటీ కమాండింగ్ జనరల్గా బాధ్యతలు తీసుకుంది. 5 ఏళ్ల తర్వాత మరో కీలక బాధ్యత. అలా ఎప్పటికప్పుడు ఆ రంగంలో పై పైకి ఎదుగుతూనే వచ్చింది. ఇప్పుడు మహిళా కమాండింగ్ జనరల్ అయింది. రిచర్డ్సన్ ప్రస్తుతం 2 బాధ్యతలు నిర్వర్తిస్తోంది. అందులో ఒకటి డిప్యూటీ కమాండర్ అయితే, ఫార్స్కామ్కి యాక్టింగ్ కమాండర్గాను వ్యవహరిస్తుంది. దానికి కమాండింగ్ జనరల్ వచ్చే వరకు అదే హోదాలో ఉంటుంది అని పేర్కొంటున్నారు అక్కడి ఉన్నతాధికారులు. ప్లటూన్ లీడర్ కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రతి బాధ్యత నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అని చెబుతుంది లారా. ఆమె స్వస్థలం కొలరాడో. 4 తోబుట్టువుల్లో లారాయే పెద్దది. మెట్రోపాలిటన్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ డెన్వర్ నుంచి సైకాలజీలో డిగ్రీ చేసింది. ఈతలో పథకాలు కూడా అందుకుంది. 16 ఏళ్లకే పైలట్ లైసెన్స్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఇటువైపు వచ్చింది. రిజర్వ్డ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ట్రూప్స్లో సభ్యురాలిగాను కొంతకాలం పనిచేసింది. లారా భర్తది కూడా ఆర్మీ నేపథ్యమే. అతను మేజర్ జనరల్ జేమ్స్ రిచర్డ్సన్, ఒక్కతే కూతురు. ఓసారి టైమ్స్ మ్యాగజైన్ ఆమె గురించి రాస్తూ మొదటి బెటాలియన్ కమాండర్ల జంట అని పేర్కొంది. పని పట్ల నిబద్ధత, కష్టపడే తత్వం ఆమె సొంతమని, ఈ పదవికి ఆమెను మించిన వారు లేరు అని చెబుతున్నారు ఆర్మీ ఉన్నతాధికారులు. ఈ బాధ్యత ఆమె చేపట్టడం అంటే ఒక విధంగా మహిళలు ఎదుర్కొంటున్న గ్లాస్ సీలింగ్ని బద్దలు కొట్టినట్లేనని అర్థం కాదా మరి? ఇక ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్ర వాసులను భయభ్రాంతులను గురి చేసిన తిత్లీ తుఫాన్కి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో నేనున్నానంటూ ఐఏఎస్ అధికారిని బాధితులకు ఆసరాగా నిలిచారు. ఆమె పేరు పూనం గుహ. ఒడిశా రాయగఢ్ జిల్లాకి పూనం గుహ కలెక్టర్. తిత్లీ తుఫాన్లో నివాసాల్ని కోల్పోయి వీధిన పడిన వేలాది మందికి ఆమె ఆశ్రయం కల్పించారు. ఓ కలెక్టర్గా ఆమె తన గది కదలకుండానే కింది ఉద్యోగులకు పనులు పురమాయించవచ్చు, కానీ ఆమె అలా చేయలేదు. ఆవాసాల్ని కోల్పోయి వరద నీటిలో చిక్కుకున్న వేలాది కుటుంబాలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ఈమె ముందున్నారు. ప్రాణాపాయంలో ఉన్న వారిని యుద్ధ ప్రాతిపదికన అక్కడికి చేర్చడమే కాకుండా వారికి ఆహారాన్ని అందించేలా చూశారు. వారిలో దాదాపు 200 మందికి పైగా గర్భిణీలు కూడా ఉన్నారు. వీళ్ళని మా గృహ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు చకచకా తరలించారు. అలాగే చిన్నారుల కోసం గుణుపూర్, రాయగఢ్ ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని అందేలా చేశారు. రహదారులన్నీ దెబ్బతినడంతో చుట్టుపక్కల ప్రాంతాలతో లోతట్టు ప్రాంతాలు సంబంధాలను కోల్పోయాయి. దీంతో పునరావాస కేంద్రంలోనే పూనం రాత్రింబవళ్ళు గడిపింది. వాతావరణం చక్కబడే వరకు బాధితుల అవసరాలపైనే దృష్టి ఉంచి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నారామె. ఇంకొకటి, బరువు పెరగడం ఎంత తేలికో, తగ్గడం కూడా అంతే సులువు అని నిరూపిస్తోంది నిహారిక మోహన్. ఉద్యోగినిగా, తల్లిగా, భార్యగా బహుముఖ పాత్రలు పోషిస్తూ సైక్లింగ్ చేస్తోంది. ఓ సంస్థ తరఫున పోటీల్లో పాల్గొంటూ తనకంటూ ప్రత్యేక తల్లి సంపాదించుకుంటోంది నిహారిక. అది ఎందుకు, అందుకోసం ఏం చేస్తోంది అంటే, సన్నగా ఉండే నిహారిక ఒక్కసారిగా లావైపోయింది. ప్రసవం కావడమే అందుకు కారణం. చాలా బాధ అనిపించిందిట. చూస్తుండగానే రెండోసారి గర్భం వచ్చింది. మళ్లీ డెలివరీ కావడంతో ఇంకాస్త బరువు పెరిగింది. ఆ తర్వాత తనను తాను అద్దంలో చూసుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యేది. ఆ భావనే తన్ను విజేతగా నిలబెట్టింది అంటుంటాను. సైక్లింగ్ లో 3 సూపర్ రౌండెనియర్ గా పేరు తెచ్చుకుంది. ఆడవాళ్ళకి పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితానికి సమయం సరిపోతుంది. ఇల్లు, పిల్లల వ్యాపకాలతో ఏం చేయలేరు అని ఎవరైనా అంటే నిహారిక ఒప్పుకోదు. ఎందుకంటే MBA చదివేటప్పుడే తన పెళ్ళైంది. అలాగనే చదువును వదిలిపెట్టలేదు. ఇంటిని, పిల్లల్ని చూసుకుంటూనే MBAతో పాటు MTech, MPhil, PhD పూర్తి చేసింది. ఆ తర్వాత నిహారిక ఆసక్తిని బట్టి సాఫ్ట్వేర్ రంగాన్ని ఎంచుకుని కన్సల్టెంట్గా చెన్నైలో ఉద్యోగం చేస్తోంది. తనకి 2008 ప్రసవం అయింది. బరువు పెరిగిపోవడంతో తన మీద తనకు ప్రతికూల భావన కలిగింది. ఎలాగైనా తగ్గాలి, అదేం అసాధ్యం కాదు కదా అని పదే పదే అనిపించేది. ప్రతిరోజు 3/4 వాకింగ్కి వెళ్తూ ఆహార నియమాల మీద దృష్టి పెట్టింది. నూనె పదార్థాలు, స్వీట్లు, అన్నం, శీతల పానీయాలు, జంక్ ఫుడ్ వంటివన్నీ దూరంగా పెట్టేసింది. ఇవన్నీ నిపుణులతో మాట్లాడి తనకంటూ అవగాహన తెచ్చుకుని కడుపు మార్చుకోకుండా చేసింది. పళ్ళు, ఓట్స్, బ్రౌన్ రైస్, పుల్కా, పచ్చికూరలు ఇలాంటివన్నీ తీసుకుంది. ఫలితంగా 2 5 kg బరువు తగ్గింది. అదేమీ గొప్ప విషయం కాకపోవచ్చు, కానీ నిహారికాకి మాత్రం పెద్ద విజయమే. అప్పటి నుంచి ఎప్పుడూ బరువు పెరగకుండా ఫిట్గా ఉండాలని నిర్ణయించుకుంది. కానీ 2011 రెండోసారి ప్రసవం కావడంతో మళ్లీ పెరిగింది బరువు. ఈసారి బాధ భరించలేనిదిగా అనిపించింది. ఆలస్యం చేయకుండా నిపుణుల ఆధ్వర్యంలో తగ్గడం మొదలుపెట్టింది. ఈసారి కేవలం 2 8 kg బరువు తగ్గింది. ఎందుకో అప్పుడే నిహారికకి తను బాగా నచ్చాను అనిపించింది. ప్రతి పనిని సునాయాసంగా చేసేసుకునేది. ఏ బట్టలు వేసుకున్నా నప్పేవి. దాంతో ఇంకెప్పుడు బరువు పెరగకూడదు అని తనకు తనే ఓ నిర్ణయం పెట్టేసుకుంది. 5'2" ఉన్న నిహారిక అప్పటి నుంచి ఇప్పటి వరకు 55 kg దాటలేదు. ఇక మీదట ఇదే కొనసాగిస్తా అంటూ చెప్పుకొస్తుంది. ఫిట్నెస్ లో భాగంగా ఒకసారి వారి సహోద్యోగులు మారథాన్ గురించి మాట్లాడుకుంటున్నారట. అప్పటి వరకు తనకు దాని గురించి అవగాహన లేదు. చూద్దాంలే అనేసి నిహారిక కూడా 2012 హైదరాబాద్ మారథాన్ లో పాల్గొంది. ఇచ్చిన సమయంలోగా గమ్యాన్ని చేరుకోవడం వల్ల మెడల్స్ అందించారు. నిజానికి నిహారిక చిన్నతనం నుంచి క్రీడల్లో పాల్గొనలేదు, ఎప్పుడూ మెడల్ అందుకోలేదు. అదే మొదటిసారి కావడంతో తనలో ఏదో స్ఫూర్తి రగిలినట్టు అనిపించింది. దాంతో మరిన్ని పోటీల్లో పాల్గొనాలి అని నిర్ణయించుకుంది. అందుకే జ్యుయత్లాన్ ఎంచుకుంది. సైక్లింగ్, రన్నింగ్ రెండింటినీ కలిపి జ్యుయత్లాన్ అంటారు. అప్పటి నుంచి నిహారిక సైకిల్ తొక్కడం, పరిగెత్తడం మొదలుపెట్టింది. విరామం తీసుకోకుండా ఎంతసేపు సైకిల్ తొక్కగలనా అని తనకు తనే పోటీ పెట్టుకునేది. ఒకసారి 200 కిలోమీటర్ల బ్రవే అంటే లాంగ్ డిస్టెన్స్ సైక్లింగ్ పోటీ అంటుంది, ఇది జరుగుతోందని తెలిసి పాల్గొంది. 13 గంటల్లో గమ్యం చేరుకోవాలి. నిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీ పక్కగా ఉంటుంది, అందుకే హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్ లో చేరి దాదాపు 9 వారాల పాటు సాధన చేసింది. తను వృత్తిరీత్యా చెన్నైలో ఉండేది కదా, ప్రాక్టీస్ కోసం హైదరాబాద్ వచ్చేదన్నమాట. అనుకున్నట్టుగానే ఆ బ్రవేని విజయవంతంగా పూర్తి చేసింది. దాంతో బ్రవేజ్ ని ఎక్కువ లెవెల్స్ లో చేయాలి అనిపించింది. సాధన చేస్తూ 300, 400, 600 కిలోమీటర్ల బ్రవేజ్ చేసింది. వీటిని అడిక్ట్ ఇండియా క్లబ్ అనే అంతర్జాతీయ సంస్థ నిర్వహిస్తోంది. నవంబర్ నుంచి అక్టోబర్ వరకు సైక్లింగ్ ఇయర్ గా భావిస్తుంది ఈ సంస్థ. వీళ్ల ద్వారా 200, 300, 400, 600 కిలోమీటర్ల బ్రవేజ్ చేసిన వాళ్ళని సూపర్ రౌండెనీర్ అంటారు. ఈ లెవెల్స్ చేసేటప్పుడు తనలోని సత్తాను తెలుసుకోవాలి అనుకుని ప్రయత్నాలు చేసింది నిహారిక. ప్రతిసారి సమయానికంటే ముందే గమ్యాన్ని చేరుకునేది. ఈ బ్రవేజ్ ని ఆ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్, వికారాబాద్, నాగ్పూర్, బెంగళూరు హైవేల్లో ఎక్కువగా ఉంటుంది. ప్రతి 50 కిలోమీటర్లకు ఓ జెండానో ఏదైనా గుర్తునో నిర్వాహకులు ఉంచుతారు. గమ్యానికి సమయానికి చేరుకోవడంతో పాటు వాటన్నింటినీ సేకరించి తీసుకువెళ్ళాలి. నిహారిక ప్రతి స్థాయిలో బ్రవేజ్ ని 3 సార్లు పూర్తి చేసింది. అలా పూర్తి చేసిన మొదటి భారతీయ మహిళగా అడెప్ట్ సంస్థ నిహారికను గుర్తించింది. అండ్ తన ఆసక్తి కొద్దీ 1000 కిలోమీటర్ల బ్రవే కూడా చేసింది. ఈ బ్రవేజ్ చేయడం సవాళ్లతో కూడుకున్నదే. ముందుగా సైకిల్ పనితీరు గమనించుకోవాలి, దానికి సంబంధించిన విడి భాగాలు అదనంగా పెట్టుకోవాలి, సన్స్క్రీన్, వ్యాజ్లిన్ దగ్గర ఉంచుకోవాలి, ఆహార పదార్థాలు మోసుకెళ్లే పరిస్థితి ఉండదు కాబట్టి ఉన్న సమయాన్ని మేనేజ్ చేసుకుంటూనే రోడ్డు వారల ఏది కనిపిస్తే తినేయాలి. తను మాత్రం ఇడ్లీకే ప్రాధాన్యం ఇస్తుంది. ఇంటి నుంచి ఎనర్జీ బార్లు, లడ్లు, ఖర్జూరాలు, అరటిపళ్ళు తీసుకెళ్తుంది. ఇవన్నీ శక్తినిస్తాయి. అలసిపోయినా వీటిని తింటే త్వరగా రీఛార్జ్ అయిపోతాం. ఇలాంటి పోటీల్లో పాల్గొనడం వల్ల కేవలం ఫిట్నెస్ మాత్రమే కాదు, సమయ పాలన కూడా అలవడుతుంది. నిహారిక పుట్టి పెరిగింది, చదువుకుంది హైదరాబాద్ లో. 2001 నుంచే సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ గా ఉద్యోగం చేస్తుంది. తను పనిచేసే సంస్థకు క్లయింట్స్ దగ్గర నుంచి ప్రాజెక్ట్స్ తీసుకురావడం నిహారిక పని. అందులో భాగంగా నిత్యం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడున్నా సరే వారాంతాల్లో ఇంటికి వచ్చేస్తుంది. పిల్లలకి, కుటుంబానికి సమయం కేటాయిస్తూనే సైక్లింగ్ మీద దృష్టి పెడుతోంది. నిజానికి సైక్లింగ్ వల్లనే తనకి ఆ సమయ పాలన తెలిసింది. నా సహోద్యోగినిలు చాలా మంది పిల్లలకి సమయం కేటాయించట్లేదు అని బాధపడిపోతూ ఉంటారు. అలాగనే మన ప్రయత్నాలు మనం చేయకపోతే ఎలా? ఎలాగైనా సరే రోజులో వారికి సమయం కేటాయించుకుంటూనే 3/4 గంట వాకింగ్ లేదంటే ఏదైనా వ్యాయామం చేయమంట. దీనివల్ల వయసు పెరిగే కొద్దీ నడు నొప్పి, స్పాండిలైటిస్, మోకాళ్ళ నొప్పి వంటివి రాకుండా అదుపులో ఉంటాయి. మెనోపాజ్ సమస్యలు బాధించవు. 40 ఏళ్లు పైబడుతున్నాయి అంటే ఇంకా చురుగ్గా ఉండాలి. ఇతర వ్యాపకాలు తప్పనిసరి. వారంలో 5 రోజులు వ్యాయామాన్ని కేటాయిస్తే మహిళలకు ఎంతో మంచిదని చెబుతుంటా అంటూ తన విజయ రహస్యాన్ని చెబుతుంది నిహారిక. ప్రియమైన మీతో కార్యక్రమంలో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ధాన్యాలను
ఫేస్బుక్ పేజ్ పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడకి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్ లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ us on facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మీ ఆర్జే భార్గవితో. వీళ్ళిద్దరూ రైతులే. ఒకరు చదివింది 10వ తరగతి, మరొకరిది ఇంటర్. అయితేనే పంటలు పండించడంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికతను ఒడిసి పట్టుకున్నారు. తాము లబ్ధి పొందడమే కాకుండా సాటి రైతులకు సాయం చేస్తున్నారు. తాజాగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వ అవార్డుకు ఎంపికయ్యారు. వారే కోరా సత్యవేణి, అలిగినేని శ్రీపద్మ. రైతుల్ని వేధిస్తోన్న సమస్యల్లో ఒకటి కూలీల కొరత. స్వతహాగా మహిళా రైతుగా అది స్వానుభవమే. ఎవరికి? సత్యవేణి గారికి, శ్రీపద్మ గారికి. అందుకే 6 ఏళ్ల క్రితం తను అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అనే ప్రభుత్వ విభాగంలో సభ్యురాలయ్యారు. కొత్తగా వ్యవసాయ రంగంలో వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు తెలియజేయడం, సబ్సిడీపై యంత్రాలు అందివ్వడం దీని ఉద్దేశం. అందులో చేరాక వరికోత యంత్రం, బేలర్. వరికోత యంత్రం పంటను కోసాక గడ్డిని కట్టలు కట్టే యంత్రం అన్నమాట బేలర్. నాటు వేసే యంత్రం, సైలేజ్ అంటే పచ్చి గడ్డిని ముక్కలు చేసి నిల్వ ఉండేలా బేళ్లుగా మార్చే యంత్రం, ఇలాంటివి తీసుకొచ్చి వారి ప్రాంతం, చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. వీటి వల్ల సమయం, డబ్బులు ఆదా, పైగా కూలీల కొరత ఉండదు. వారి ప్రాంతంలో వరి ఎక్కువగా పండిస్తారట. వరి కోయడానికి యంత్రాలు అందుబాటులో ఉంటాయి, కానీ కోసిన ధాన్యం గడ్డి ముక్కలుగా పడి ఉంటుంది. వాటిని కట్టలు కట్టడానికి కూడా వీలు కాదు. దాంతో పశువుల మేతకు గడ్డి ఉండట్లేదు అనే ఉద్దేశంతో వరి నాటు యంత్రాలను ఉపయోగించకుండా కూలీల మీద ఆధారపడుతున్నారు. బేలర్ ద్వారా ఆ సమస్యకు పరిష్కారం చెప్పొచ్చు కాబట్టి దాన్ని వీళ్ళు వాడుతూ అందరికీ వివరించారు. బేలర్ పడి ఉన్న గడ్డిని లోపలికి లాగేసుకుంటుంది, చక్కగా కట్ట మాదిరి కట్టి బయటికి వదిలేస్తుంది. దీంతో కూలీల అవసరం కూడా ఉండదు. ఆ ఫోటోలు, వీడియోల్ని ఆత్మ సమావేశాల్లో ప్రదర్శించేవారు. రైతులకు యంత్రాలు ఎలా ఉపయోగించాలో చెప్పేవారు. అలాగే సైలేజ్ యంత్రం. సైలేజ్ అంటే మాగుడు గడ్డి. పాడి ఉన్న వారికి ఎండాకాలంలో పచ్చగడ్డి కొరత వస్తుంది. స్వతహాగా పండించుకుంటే సమస్య ఉండదు, భూమి లేని వారికి ఇబ్బందే. అలాంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. పాత పద్ధతిలో అయితే పచ్చగడ్డిని గొయ్యి తీసి అందులో ఉంచి పైన బెల్లం నీళ్లు, అమోనియా వేస్తారు. 40 రోజులకు గడ్డి మాగుతుంది. పైగా బోలెడు మాంసకృతులు నిల్వ చేరిపోతాయి. ఆ గడ్డిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. కానీ గొయ్యి తీసిన 10 రోజుల్లోపే గడ్డిని వాడేయాలి. ఇలా చేసే రైతులు ఉన్నారు, కానీ చాలా వృధా ప్రయాస. సైలేజ్ యంత్రంతో ఆ పని సులువు. దీన్ని రైతులకు సబ్సిడీ మీద అందిస్తుంది ప్రభుత్వం. దీని ద్వారా 80 రోజుల వయసున్న మొక్కజొన్న పంటను సన్నగా ముక్కలు చేసి బయోమాస్ ద్వారా నిల్వ ఉండేలా బేళ్లుగా చుట్టచ్చు. ఈ గడ్డిని ప్రభుత్వం కొనుగోలు చేసి పాడి రైతులకు సబ్సిడీ మీద ఇస్తోంది. ఇక మహిళా రైతు, పైగా పంట వేసిన రైతులకు కొంత మొత్తం కూడా ప్రభుత్వం అందిస్తోంది. ఇక బేళ్లు సంవత్సరాలుగా, సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి. ఎండాకాలంలో కూడా పశువులకు పచ్చగడ్డి అందుతుంది. ఇవే కాదు, సేంద్రియ వ్యవసాయం ద్వారా రకరకాల పంటలు పండిస్తున్నారు వీరు. పైగా ఆత్మ కార్యక్రమం వల్ల పలు రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ రైతు సభల్లో యంత్రాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. అందుకే అధికారులు గుర్తించి వీరి పేరును కేంద్ర వ్యవసాయ శాఖకు పంపారు. అలా మహిళా రైతు దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ చేతుల మీదుగా ఉత్తమ మహిళా రైతు అవార్డు అందుకున్నారు వీరు. ఇప్పుడు తన బాధ్యత ఇంకా పెరిగింది అని అనుకుంటారు. వీలైనంత మందికి సాయం చేయాలి అనేదే మా తపన అంటారు వారు. విజయవాడ దగ్గర కొత్తూరు తాడేపల్లి వీరిదే. ఇంటర్ వరకు చదువుకున్నారు. అత్తింటి వారిది వ్యవసాయ కుటుంబం. మా మావగారి వల్ల వ్యవసాయం అంటే ఆసక్తి కలిగింది అంటారు ఆవిడ. దాంతో ఇంట్లో ఉండకుండా పనులన్నీ నేర్చుకున్నారు. తన భర్తతో కలిసి వ్యవసాయం చేస్తూ ఉంటారు. అయితే ఒకసారి వారింటికి వచ్చిన అగ్రికల్చర్ ఆఫీసర్లు తనకు ఆత్మ గురించి చెప్పారట. అలా వారి ప్రోత్సాహంతో 2012లో అందులో సభ్యురాలయ్యారు. ఆధునిక యంత్రాలను రైతులకు పరిచయం చేస్తున్నారు, తను కూడా వినియోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రోత్సాహంగా భావిస్తారట. ఈ మధ్యనే పశువుల వీర్యం సేకరణ కేంద్రాన్ని సెమెన్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. వినూత్నంగా రైతులకు ఉపయోగపడేలా దీన్ని నిర్వహిస్తున్నందుకే ఈ అవార్డుకి ఎంపికయ్యారు ఆవిడ, శ్రీపద్మ. అసలు ఆవిడకి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, వారు తూర్పుగోదావరి జిల్లా గుమ్మినేరు. వారి ప్రాంతం పాడి పరిశ్రమాభివృద్ధికి పెట్టింది పేరు. గుమ్మిలేరంటే మరో గోకులం అనే పేరు కూడా ఉంది. వారి తాతల కాలం నుంచి కూడా ఆవిడకి పశువుల పెంపకం తెలుసు, అందుకే పశువులంటే ఆసక్తి. దాంతోపాటు అత్తింటి వారిది వ్యవసాయ కుటుంబం. వారికి స్వతహాగా డైరీ ఉంది. తనకున్న అనుభవంలో తను తెలుసుకుంది ఏంటి అంటే, బాగా పాలిచ్చే పశు సంపద మన దగ్గరే ఉంది అని. పైగా పాలు అనేవి నిత్యావసరం. ప్రతి ఇల్లు పాల అవసరంతోనే తెల్లారుతుంది. ఉన్నా కొద్దీ వాటి ధర పెరుగుతోంది. అందుకే పాల ఉత్పత్తిదారులు ఎక్కువ పాలను ఉత్పత్తి చేయాలని ఖరీదు పెట్టి హర్యానా నుంచి పశువుల్ని తెచ్చుకుంటున్నారు. వీరు అలా చాలానే తెచ్చారు, కానీ అవి ఇక్కడికి వచ్చాక అంత సమర్థంగా పాలు ఇవ్వకపోవడం, చురుగ్గా ఉండకపోవడం గమనించారు. మరికొందరు హర్యానా నుంచి బాగా పాలిచ్చే పశువుల వీర్యం తెస్తున్నారు. ఎంత చేసినా రైతుల ప్రయత్నం విఫలమవుతోంది. అలా పుట్టిన పశువుల పాలు సరిగా ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ పశువు నుంచి వీర్యం తీస్తున్నారో మనం చూడం. ఇదంతా గమనించాక మనమే బాగా పాలిచ్చే గేదెలకు పుట్టిన దున్నలు, ఆవులకు పుట్టిన ఎద్దుల నుంచి వీర్యం సేకరించవచ్చు కదా అనిపించింది. అలా గతేడాది నుంచి కూడా దీని గురించి అధ్యయనం చేశారు. వీర్యాన్ని సేకరించిన వెంటనే లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్లో ఉంచితే ఎంత కాలమైనా తాజాగా నిల్వ ఉంటుందని తెలిసింది. అలానే ఫ్రాన్స్ వెళ్ళి వీర్యం సేకరణ యంత్రాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుని తీసుకొచ్చారు. ఈ ఏడాది వారి ఊరికి కిలోమీటర్ దూరంలో ఉన్న మోదుపూర్లోని 15 ఎకరాల పొలంలో శ్రీ సీతారాం సెమన్ బ్యాంకు పేరుతో వీర్యం సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముర్రా, ఒంగోలు, పుంగనూరు జాతికి చెందిన 29 గిత్తలు, దున్నలు వారి దగ్గర ఉన్నాయి. అలానే వీరు సేకరించిన వీర్యంతో స్థానికంగా బాగా పాలిచ్చే గేదెపై ప్రయోగం చేశారు. అలా పుట్టిన గేదె ప్రస్తుతం రోజుకి 32 లీటర్ల పాలిస్తోంది. దీనికి వీరు ఇంకా పేరు పెట్టలేదు, వారి ప్రత్యేక బ్రీడ్ అన్నమాట ఇది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల నుంచి పాడి రైతులు వారి దగ్గరకు వస్తున్నారు. ఇతర రాష్ట్రాల వారు వీర్యం అడుగుతున్నారు, కానీ ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉంది. ఇదంతా ఏర్పాటు చేయడానికి ఆవిడకి 13 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ఇక శ్రీపద్మ చదువుకుంది 10వ తరగతి, కానీ తన చిన్నతనం నుంచి ఉన్న అనుభవంతోనే వీర్యం సేకరణ యంత్రాల గురించి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి పశు సంవర్ధక శాఖ వారు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. ఏదైతే నేను మొత్తానికి నా అడుగు విజయవంతమైంది అని గర్వంగా చెబుతారు శ్రీపద్మ. ప్రియమైన మీతో కార్యక్రమం మార్క్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త కుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ ఆర్జే భార్గవితో. సంగీతం నేర్చుకోవాలి అంటే ఆడపిల్లలు గాత్రమో వీణో వయలిన్ మాత్రమే ఎంచుకోవాలా? సాక్సోఫోన్ ఎందుకు వాయించకూడదు? అది మగవారికే పరిమితమా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి. అయినా సరే సాక్సోఫోన్ని చేతుల్లోకి తీసుకుంది. అవహేళనల్ని ఎన్ని ఎదురైనా సరే ఆత్మవిశ్వాసంతో సాధన చేసింది. శారీ విత్ సాక్సోఫోన్గా పేరు తెచ్చుకుని దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తోంది ఆమె. ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఆడపిల్లో ఏ వీణో సితారో వయలిన్ నేర్చుకోవచ్చు కదా, మగవాళ్లే కష్టంగా భావించే సాక్సోఫోన్ వెంటబడ్డావేంటే అంటూ బంధువులంతా ఎగతాళి చేశారు. ఇక సాక్సోఫోన్ వాయించాలంటే ప్రారంభంలో గ్యాస్ వదిలినట్లు, కుర్చీ లాగినట్లు శబ్దం వినిపించేది. అది చూసి తోటి విద్యార్థులంతా నవ్వినప్పుడు బాధ అనిపించింది. కానీ అమ్మా నాన్న ప్రోత్సహించారు, గురువుగారు నమ్మారు. ఆ నమ్మకానికి తగినట్లుగా కష్టపడింది సుబ్బలక్ష్మి. ఏ సంగీత సాధనం ఆడపిల్లకు సరిపోదు అన్నారో దానిలోనే పట్టు తెచ్చుకోవాలి అని స్థిరంగా నిర్ణయించుకుంది. అదే తనకి ఇవాళ గుర్తింపు తెచ్చిపెట్టింది. అసలు ఇది నేర్చుకోవాలి అనే ఆలోచన రావడానికి మా కుటుంబమే కారణం అంటుంది సుబ్బలక్ష్మి. వారిది సంగీత కళాకారుల కుటుంబం. మైసూరు రాజప్రసాదంలో వారి తాత మృదంగ విద్వాంసుడు, తండ్రి ఆల్ ఇండియా రేడియో సంగీత కళాకారుల బృందంలో ఒకరు. అలా వారి కుటుంబంలో తాత దగ్గర నుంచి నాన్న చిన్నాన్న వారి పిల్లలు అంతా సంగీతాన్ని నేర్చుకుని రాణించిన వాళ్లే. కానీ వాళ్లల్లో ఏ ఒక్కరికి సాక్సోఫోన్ రాదు. తన తండ్రి ఎంఆర్ సాయినాథ్ ఒకప్పుడు విఖ్యాత సాక్సోఫోన్ కళాకారులు కదిరి గోపాలనాథ్ వద్ద మృదంగ కళాకారుడిగా పనిచేసేవారు. ఆ సమయంలో వెంట మమ్మల్ని కూడా తీసుకువెళ్లేవారు. అలా ఆయన కచేరీలకు నేను వెళ్లేదాన్ని. అప్పటికే నేను శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంటున్నా. కానీ ఆయన సాక్సోఫోన్తో ఇస్తున్న ప్రదర్శనలు నాకెంతో నచ్చేవి, కొత్తగానూ అనిపించేవి. ఎదిగే కొద్దీ దాని మీద మరింత ఇష్టం పెరుగుతూ వచ్చింది. దాంతో ఓసారి అమ్మా నాన్నలతో నాకు సాక్సోఫోన్ నేర్చుకోవాలని ఉంది అని చెప్పింది. నాకు 13 ఏళ్ళు వచ్చాక కదిరి గోపాలనాథ్ దగ్గరే నేర్పించారు. ఇంకేముంది, సులువుగా నేర్చేసుకోవచ్చు అనుకుంది. అప్పుడే అసలు కష్టం తెలిసింది సుబ్బలక్ష్మికి. సాక్సోఫోన్ వాయించాలి అంటే శరీరంలోని శక్తిని అంతా ఉపయోగించాలి, లేదంటే దాని నుంచి సరైన శబ్దం రాదు. మొదట్లో పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేవి. దాంతో వారి చిన్నాన్న పిల్లలు నవ్వుకునేవారట. దాదాపు 5 కిలోల బరువు ఉండే సాక్సోఫోన్ పట్టుకుని ఊపిరి బిగబడుతూ సాధన చేయటం చాలా కష్టంగా అనిపించేది. పెదాల నుంచి రక్తం వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. బంధువులే కదా అనుకుంటే క్లాస్లో వారి తోటి విద్యార్థులు సుబ్బలక్ష్మికి పడుతున్న తంటాన్ని చూసి మరింత హేళనగా మాట్లాడుకునేవారు. సహ విద్యార్థులంతా అబ్బాయిలే, దాదాపు 16 మంది ఉండేవారు. వాళ్లల్లో సుబ్బలక్ష్మి ఒక్కతే అమ్మాయి. దాంతో వాళ్ల మాటలకు కాస్త ఇబ్బంది పడేది. ఒక్కోసారి చాలా బాధేసేది. తనను ఆ శబ్దాల పేర్లతో పిలుస్తూ ఆట పట్టించేవారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఒక సందర్భంలో సాక్సోఫోన్ నేర్చుకోవడం మానేద్దాం అనుకుంది కూడా. కానీ తన గురువుగారు, వాళ్ళ ఆవిడ, వాళ్ళ అబ్బాయి, అమ్మా నాన్నలు బయటి వాళ్ల మాటలు పట్టించుకోవద్దు అని చెబుతూ సుబ్బలక్ష్మి ఎంతగానో ప్రోత్సహించారు. కష్టమైనా నేర్చుకోవడానికి సిద్ధమయ్యావు కాబట్టి ఎవరి మాటలు పట్టించుకోకు, నీ సమయాన్ని వృధా చేసుకోకు, కేవలం సాధనపై మాత్రమే దృష్టి పెట్టు అని చెప్పేవారు. ఆ మాటల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకునేది సుబ్బలక్ష్మి. క్రమంగా పట్టు తెచ్చుకుంది. సాధారణంగా సాక్సోఫోన్ సంగీతం అంటే కర్ణాటక, హిందుస్థానీ వంటి సంప్రదాయ శైలిలో వాయిస్తారు. సుబ్బలక్ష్మి మాత్రం మొదటి నుంచి ఈ సంగీత పరికరంతో ఆధునిక శైలిని పలికించాలి అని అనిపించేది తనకి. అందుకే వాయించగలను అని తనపై తనకు నమ్మకం వచ్చాక హిప్ హాప్, ఫ్యూజన్, బాలీవుడ్ సంగీతాన్ని పలికించింది. కానీ మొదట్లో దానికి ఆదరణ లేదు. అసలే ఆడపిల్ల, అందులోనూ సాక్సోఫోన్లో ఆధునిక శైలి కావడంతో అందరూ పెదవి విరిచేవారు. తొలినాళ్లలో ప్రదర్శన చేస్తున్నప్పుడు తనకు కేవలం 10 నిమిషాలే అవకాశం ఇచ్చేవారు. మగవాళ్లకు గంటల కొద్దీ అవకాశాన్ని ఇచ్చేవారు. కానీ తనకు వచ్చిన ఆ 10 నిమిషాల్లోనే శాస్త్రీయ ఆధునిక శైలితో ఆకట్టుకునేది. తనకు ఇచ్చిన సమయం మించిపోయినా ప్రేక్షకులు ఏమాత్రం అభ్యంతరం చెప్పేవారు కాదు, పైగా వన్స్ మోర్ అనేవారు. దాంతో మరో 5 నిమిషాలు పెంచారు. క్రమంగా ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు పురుషులతో సమానంగా సుబ్బలక్ష్మికి కూడా ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. సుబ్బలక్ష్మి దేశవ్యాప్తంగానే కాదు, అమెరికా, సింగపూర్, దుబాయ్, ఇంగ్లండ్, జపాన్ తదితర దేశాల్లోనూ ప్రదర్శనిచ్చింది. గోద్రేజ్, బిఎండబ్ల్యూ, టాటా, హోండా, ఎయిర్టెల్ వంటి సంస్థల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించింది. కర్ణాటక ప్రభుత్వం అందించే కన్నడ రాజ్యోత్సవ పురస్కారంతో పాటు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా స్థానం దక్కించుకుంది. సాధారణంగా సాక్సోఫోన్ కళాకారులంటే ఆధునిక వస్త్రధారణతో కనిపిస్తూ ఉంటారు, ఎందుకంటే దాన్ని పట్టుకోవడం కూడా కాస్త కష్టమే. కానీ సుబ్బలక్ష్మి మాత్రం కాస్త భిన్నంగా కనిపించాలనుకుంది. అందుకే పట్టు చీర, బంగారు ఆభరణాలతో అచ్చమైన భారతీయ మహిళగా కనిపించడం మొదలుపెట్టింది. అలా సుబ్బలక్ష్మి ఇచ్చిన ప్రదర్శనలు చూసి అంతా తనని శారీ విత్ సాక్సోఫోన్ గా పిలవటం ప్రారంభించారు. విదేశాల్లో అయితే తన ఆహార్యంతో పాటు తనదైన శైలిలో వైవిధ్య సంగీతాన్ని అందించడం కొత్తగా ఉందంటూ ప్రత్యేకంగా అభినందించేవారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇంగ్లండ్లోని కార్పొరేట్ సంస్థల వరకు సుబ్బలక్ష్మి ఇచ్చిన వేలాది ప్రదర్శనలు తనకెంతో గుర్తింపు తెచ్చాయి. తన గురించి తెలిసి ఎక్కడెక్కడి వాళ్ళు ప్రదర్శన ఇవ్వమంటూ ఆహ్వానిస్తూ ఉంటారు. ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది అంటుంది సుబ్బలక్ష్మి. తను ఇలాగే విజయవంతంగా, దిగ్విజయంగా తన ప్రస్థానం కొనసాగించాలి అని మనం కూడా మనసారా ఆశిద్దాము. అలాగే ఇవాల్టి ప్రేమని మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తున్నాను మీ ఆర్జీ భారతివి. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం. అక్టోబర్ 20, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.